ఓం శ్రీ సాయిరాం. సంకల్పమాత్ర సృష్టి స్థితిలై కారకులు సమస్త జగత్తులకు మాతాపిత గురుదైవములు పరిపూర్ణ ప్రేమావతారి మా పాలిట కల్పతరు భగవాన్ వారి దివ్య పాదపద్మములకు సాష్టాంగ ప్రణామాలు అర్పిస్తూ ఆసీనులైన భక్త జనావులందరికీ నా హృదయపూర్వక సాయిరాం. ఈ సభామండపంలో ఈరోజు నిలబడి మాట్లాడాలనుకున్న సమయాన స్వామివారు చెప్పిన ఒక చిన్న పద్యం గుర్తుకొస్తుంది. శ్రీ పుట్టపర్తి నిలయుడు కాపాడు నిన్నెప్పుడు కరుణామణి. శ్రీ పుట్టపర్తి నిలయుడు కాపాడు నిన్నెప్పుడు కరుణాకరుడై చేపట్టి నిన్ను బ్రోచను ఏ పట్టున విడవకుండా ఏలు నిన్ను. భగవాన్ ఆదిలాబాద్ జిల్లాను 11 సంవత్సరాలుగా నడిపిస్తూ పత్తియాత్ర అనే ఒక మహాయజ్ఞం పేరిట ఈరోజు 11వసారి ఆదిలాబాద్ జిల్లా నలుమూల నుంచి ముఖ్యంగా గ్రామీణులంతా కలిసి భక్తి శ్రద్ధలతో సేవా కార్యక్రమాలతో వచ్చి స్వామివారి దివ్య అనుగ్రహ ఆశీస్సులు పొందడానికి 2300 మంది రావటం స్వామి యొక్క విశేషమైన అనుగ్రహ ఫలితం. సామాజికంగా, ఆర్థికంగా, సాంఘికంగా వెనుకబడినటువంటి ప్రాంతంగా పరిగణింపబడుతున్నటువంటి ఆదిలాబాద్ జిల్లా 11 పర్యాయములు పత్తియాత్ర చేయటం అనేది స్వామి చెప్పిన మాటలకు ఇదే నిర్వచనం. ఏ పట్టున విడవకుండా ఏలున్ నిన్నున్ అన్నారు స్వామి. ఈ సందర్భంగా నాకు ఒకటి, 2007లో మొదటి పత్తియాత్ర చేసుకున్న సందర్భంగా స్వామివారు చేసిన ఒక లీలా విశేషాన్ని మీ ముందర ఉంచడానికి ప్రయత్నం చేస్తాను. 2006 సంవత్సరంలో ఆదిలాబాద్ జిల్లాలో ఒక భక్తుడు అనారోగ్యానికి లోనై, ఆ భక్తుడి పేరు కూడా అక్కెం సమ్మయ్య, చెన్నూరు దగ్గర కన్నెపల్లి అనే ఒక గ్రామంలో అక్కెం సమ్మయ్య అనే ఒక భక్తుడు కూడా కాదు, స్వామి అంటే తెలియదు కూడా ఆయనకి. ఆయన అనారోగ్యానికి లోనై స్వామి యొక్క భక్తుడి దగ్గరకు వస్తాడు. నేను చాలా అనారోగ్యంతో ఉన్నాను, నాకు ఏదైనా దారి చూపండి అని. అట్లాంటి సందర్భంలో స్వామివారి భక్తుడు స్వామివారి ఇచ్చిన ఒక ఫోటో, ఒక విభూతి పొట్లం ఇచ్చి, నువ్వు స్వామిని నమ్ముకో, అంతా మంచి జరుగుతుంది అని చెప్పి ఇవ్వడం జరుగుతుంది. ఆ పెద్ద ఫోటో తీసుకెళ్లి ఇంట్లో పెట్టుకున్న తర్వాత వాళ్ల బంధువైన అక్కెం రాజు, 20 సంవత్సరాల లోపున్న ఈ అబ్బాయి వాళ్ళింట్లోకి వెళ్లి స్వామివారి ఫోటోను చూసి చాలా ఆకర్షిత అవుతాడు. ఈ ఫోటో కూడా నా ఇంట్లో కూడా నేను పెట్టుకుంటాను అని చెప్పి వాళ్ల నాన్న దగ్గరికి వెళ్లి వాళ్ళ నాన్నను అడుగుతాడు, ఆ ఫోటో నాకు కావాలి నాన్న, 100 రూపాయలు ఇస్తే నేను ఆ ఫోటో చెన్నూరులో వెళ్లి కొనుక్కుంటానంటే, వాళ్ళ నాన్నగారు అంటున్న మాటలు, మనకి చాలా ఫోటోలు ఉన్నాయరా ఇంట్లో, ఇంకా వేరే ఫోటోలు అవసరం లేదు, నువ్వు ఎక్కువ మారాం చేయకు, మనకేం ఫోటోలు అవసరం లేదులే అని చెప్పి అంటాడు. అయినప్పటికీ కూడా ఈ అబ్బాయి చాలా బాధపడుతూ ఎట్లయినా ఆ ఫోటో కావాలి అనే ఒక కోరికతో మదన పడుతూ పడుకుంటాడు ఆ రాత్రి. ఆ రాత్రి స్వామివారు చేసిన లీలా విశేషం ఏంటంటే, స్వామి కల్లోకి వచ్చి, ఏం బంగారు ఫోటో కావాలా నీకు అని చెప్పి అడగడం జరుగుతుంది. అవును స్వామి అని ఈ అబ్బాయి చెప్తాడు. స్వామి అనే మాట కూడా ఆయనకు చెప్పడం రాదు. అయితే స్వామి ఆ వీధిలో ఉన్న ఒక రాయి మీద 200 రూపాయల నోట్లు 100 రూపాయల నోట్లు 2 పెట్టి, ఇదిగో బంగారు ఇక్కడ 200 రూపాయలు పెట్టాను, పొద్దున వెళ్లి చెన్నూరు వెళ్లి స్వామి ఫోటో తెచ్చుకో, ఇంట్లో పెట్టుకో అని స్వామి చెప్తారు. చెప్పిన తర్వాత ఆ అబ్బాయి ప్రొద్దున్న లేచిన వెంటనే అదే రాయి దగ్గరికి వెళ్లడం జరుగుతుంది. 200 రూపాయల నోట్లు కూడా కనిపించడం జరుగుతుంది. జేబులో పెట్టుకుని ఆ 200 తీసుకుని వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్లి, నాన్న నాకు స్వామి ఇచ్చారు అంటే ఏం జరిగింది అని అడగడం జరుగుతుంది. నాకు స్వామి రాత్రి కల్లో కనిపించారు, ఆ ఫోటోలో ఉన్న స్వామి కల్లో కనిపించారు, 200 రూపాయలు ఇచ్చారు, పొద్దున్న వెళ్తే రాయి మీద 200 రూపాయలు ఉన్నాయి, తెచ్చుకున్నాను నాన్న అని చెప్తారు. వాళ్ళ నాన్నగారు ఎంతో ఆశ్చర్యానికి లోనే ఈ రకంగా సాయిబాబా చేస్తారా అని చెప్పి సత్యసాయి సేవా సంస్థను సంప్రదించి 2007లో వారు పుట్టపర్తి సందర్శించి స్వామివారి యొక్క దర్శనం చేసుకోవడం జరిగింది. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఈ సంఘటన ఆదిలాబాద్ జిల్లా పత్తియాత్ర చేయటం అనేది ఏ పట్టున విడవకుండా ఏలు నిన్ను అన్నది స్వామి ఆదిలాబాద్ జిల్లాని చేయి పట్టుకొని ఈ 11 సంవత్సరాలు స్వామి అండదండలుగా ఉంటూ సాక్షాత్తు స్వామి యొక్క ప్రెజెన్స్ ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు కూడా జిల్లాలో అనుభవిస్తూ ఈ రోజు ఇక్కడ రావడం జరిగిందంటే స్వామి యొక్క విశేషమైన అనుగ్రహ ఫలితం ఇది. ఇకపోతే స్వామి ఒక సందర్భంలో, ఇది భౌతికంగా మేము చేస్తున్న ప్రయత్నం ఏమో కావచ్చు పుట్టపర్తి రావటానికి, కానీ అంతర్లీనంగా మానసికంగా ఒక సంఘటన మళ్లీ మీకు చెప్తాను. భౌతికంగా ఈ కుర్రవాడిని స్వామి ప్రేరేపించి కల్లో కనిపించి చైతన్యపరిచి ఫోటో చూపించి స్వామివారు తన ఇక్కడికి రప్పించుకున్నారు. ఆ గ్రామంలో ఎంతో మంది వచ్చారు. అట్లాగే స్వామి మానసికంగా మమ్మల్ని ఏ వైపు ప్రయాణం చేపిస్తున్నారంటే, అదే సంవత్సరం 2007లో స్వామివారు ఇక్కడ ఆసీనులై ఉన్నారు. నేను స్వామివారి ముందర అంత దూరంలో నేను కూర్చున్నాను. స్వామి యొక్క సుందర రూపాన్ని చూస్తూ అందరం ముగ్గులైపోయాం మొదటి సంవత్సరం కాబట్టి. స్వామి మమ్మల్ని చూస్తున్నారు, భజనలో మేమంతా ఆ భజనలో లీనమై మేము తెచ్చుకున్న స్వామికి హారతి ఇవ్వాలనే ఒక మాటను కూడా మర్చిపోయి హారతి పళ్ళెం రూమ్లో మర్చిపోయి కూర్చున్నాం. నాకు సడన్ గా గుర్తుకు రావటం, స్వామికి హారతి ఇవ్వాలి కదా, అయ్యో ఎట్లా అని చెప్పి ఆతృత ఆందోళన భయము అన్ని కూడుకొని నేను చాలా బాధపడుతున్నాను. స్వామి నన్ను గమనిస్తున్నారు, స్వామి అంత దూరంలో ఉన్నారు గమనిస్తున్నారు నన్ను. స్వామి ఇప్పుడు ఏం చేయాలి, హారతి పళ్ళెం వెళ్లి తీసుకురావడానికి సమయం లేదు, ఏం చేయాలి స్వామి అని చెప్పి నేను బాగా మనసులోనే బాధపడుతున్నాను. స్వామి కనుసైగులతో దగ్గరకు పిలిచి ఒకటే చెప్పారు, పర్వాలేదు బట్టు దగ్గర తీసుకో అన్నారు స్వామి. పర్వాలేదు బట్టు దగ్గర తీసుకో. ఎవరికి స్వామికి ఎవరు చెప్పారు ఏమిటి పర్వాలేదు ఏమిటి బట్టు దగ్గర తీసుకో అన్నది? స్వామికి నాకు మాత్రమే తెలుసు, ఇంకెవరికి తెలియదు. హారతి పళ్ళెం బట్టుగారి చేతిలో ఉంది, బట్టుగారు వచ్చారు హారతి ఇస్తున్నారు, స్వామి వారి కనుసైగ చేశారు హారతి పళ్ళెం నాకు ఇవ్వమని చెప్పి. కాబట్టి భగవంతుడు ఎక్కడున్నాడంటే హృదయవాసి అన్నదానికి ఇంతకంటే తార్కాణం నాకైతే ఇంక కనిపించట్లేదు. ఆ రకమైన మహిమలతో ఈ 11 ఏళ్లు ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు కూడా ఆదిలాబాద్ వాసులు. ఏ ఒక్కరిని కదిపినా కూడా వాళ్ల నిజ జీవితాల్లో ఒక్కొక్క కదిలివేసే సంఘటనలు ఇక్కడ కూర్చున్న వాళ్ళు ప్రతి ఒక్కరికి ఉన్నాయి. స్వామి ఈ కన్నెపల్లి సంఘటన ఎందుకు చెప్తున్నామంటే, పత్తియాత్ర అనేది మేము 10 ఏళ్లుగా వచ్చాము, 11 ఏళ్లుగా వచ్చాం, ఇంకా రేపు వస్తాము అనేది స్వామి యొక్క సంకల్పం అది. అయితే ఈ ప్రయాణం ఎటువైపు అని చెప్పడానికి ఏంటంటే, మనం భౌతికంగా ప్రయాణం చేస్తున్నాము, మానసికంగా కూడా ప్రయాణం చేయవలసిన సమయం ఇది అని చెప్పి స్వామి ఎన్నో మార్లు చెప్పారు. పుట్టపర్తి అనంటే పుట్ అపార్ట్ అయి అన్నారు స్వామి. అంటే నేను అనే ఒక భావన, నేనంటే ఈ మనసు ఈ శరీరం అన్న ఈ భావానికి అతీతమైన స్థితే పుట్టపర్తి అని స్వామి ఎన్నో సందర్భాల్లో చెప్పారు. ఆ స్థితికి తీసుకెళ్లే ప్రయాణమే పత్తియాత్ర అని చెప్పి మనం ఇది సంకల్పించుకున్నాం. స్వామి దానికి అండదండలుగా నిలిచారు. ఆ రకంగా నేను నుంచి మనం చేసే ప్రయాణమే ఈ పత్తియాత్ర. ఈరోజు ఆదిలాబాద్ జిల్లాలో అందరం కలిసి సమిష్టిగా 4 నెలల నుంచి సంకల్పం చేసుకున్న ఈ పత్తియాత్రకి స్వామికి ఉత్తరం ఇచ్చినప్పటి నుంచి కూడా ఇక్కడికి వచ్చేంత వరకు కూడా మనసులో ఏ భావన ఉందో, భౌతికంగా మేము రైల్లో రావచ్చు, బస్సుల్లో రావచ్చు, కానీ మనసులో స్వామి వైపు చేస్తున్న ప్రయాణం ఐ టు వి అన్నదే పత్యాత్ర. ఈ పత్యాత్రలో భాగంగా ఇప్పటికి ఈరోజు నిండు గుండెలతో అందరూ 21 రోజులు దీక్షలు చేసి గుండె నిండా స్వామిని నింపుకొని స్వామి నామమే జీవనాధారంగా బ్రతుక్కుంటూ పంటలు సమృద్దిగా పండించుకుంటూ స్వామి నామంతో పొలంలో ప్రవేశిస్తారు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ. ముఖ్యంగా ఈరోజు ఇక్కడ గ్రామీణులు వచ్చారు, వాళ్ళకి సంస్థ అంటే ఏమో తెలియదు, వాళ్ళకి తెలిసిందల్లా ఒకటే సాయి నామమే, స్వామి అంటే మాకు బలం అని చెప్పి వాళ్ళకి తెలుసు. సాయి అంటే ఏమైనా జరుగుతుంది అన్నది వాళ్ళకి బాగా నమ్మకం. సాయిరామ్ అంటే పిడుగునైనా మనం పిండి చేయొచ్చు అన్న వాళ్ల దృఢమైన విశ్వాసం ఈరోజు ఇంతమందిని ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. నిజంగా జరిగిన సంఘటనలు పిడుగు కూడా పడినప్పుడు కూడా ఒక చిన్న అమ్మాయి ప్రాణాన్ని స్వామి ఏ రకంగా కాపాడారన్నది కూడా ఇదివరకు మనం కుల్వంత్ హాల్ సభామండపంలో స్వామి సమక్షంలోనే చెప్పుకున్నాం. స్వామి ఇంత ప్రేమతో మా అందరికీ అండదండలుగా ఉంటూ 2009లో అడగకుండానే అడిగిన తక్షణమే అడిగిన మరుక్షణమే ఎంతో ప్రేమతో స్పందించి 3,300 మందికి స్వామి పాద నమస్కార భాగ్యాన్ని ప్రసాదించారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా స్వామి యొక్క కార్యక్రమాల్లో నిమగ్నమవుతూ స్వామి నామాన్ని ఇంటింటికి వాడవాడకి గ్రామ గ్రామానికి తీసుకువెళ్తూ స్వామి యొక్క కార్యక్రమాల్లో మునుగు తేలుతున్నారంటే ఈ రోజు మనం చూస్తున్నాం. స్వామి చెప్తుందంతా ఒకటే. ఈరోజు మనం ఇక్కడికి వచ్చింది ఆదిలాబాద్ జిల్లా భౌతికంగా కానివ్వండి, సామాజికంగా కానివ్వండి, సాంఘికంగా కానివ్వండి, ఏదో ఉన్నప్పటికీ కొంత లేనప్పటికీ కూడా స్వామి యొక్క బలంతో ఈరోజు పంటలన్నీ స్వామి సమక్షంలో సభాముఖంగా ధైర్యంగా చెప్పగలుగుతున్నాను. ఏంటంటే ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరూ ఈరోజు ఆనందంతో ఎందుకు వస్తున్నారంటే పంటలన్నీ స్వామి నామంతో సమృద్దిగా పండించుకుంటూ ఆ పంట ఇంటికి వచ్చిన తర్వాత స్వామిని దర్శించుకోవాలన్న ఒక సంకల్పంతో పత్యాత్రకి ప్రతి సంవత్సరం వస్తున్నారు. ఇదే వారి యొక్క విశ్వాసం. మరి ఒకసారి వాళ్ళు అడిగినప్పుడు మీరు స్వామిని ఎలా పట్టుకున్నారు అని అంటే వారే తిరిగి చెప్తున్నారు, స్వామిని పట్టుకోవాలంటే ఏ సాధన అవసరం లేదండి, స్వామిని గట్టిగా నమ్మితే చాలు. ఎందుకంటే స్వామి మనకి ఎన్నో సందర్భాల్లో స్వామి చెప్పారు. అదే 2009లో మనకు స్వామి చెప్పిన విషయం ఏంటంటే ఆదిలాబాద్ జిల్లా ఆదిలాబాద్ది నాది అవినాభావ సంబంధం. ఆదిలాబాద్తో స్వామికున్న సంబంధం అవినాభావ సంబంధం, అన్యోన్య అనురాగం అన్నారు స్వామి. అది గుర్తు చేసుకుంటూ వాళ్ళు ఒకటే చెప్తారు, మేమే సాధనలు చేయటం లేదండి, స్వామి నామమే మాకు అత్యంత సులువైన సాధన అని చెప్తారు. అది గుర్తు చేసుకున్నప్పుడు స్వామి చెప్పిన ఒక పద్యం గుర్తుకొస్తుంది, కాసు ఖర్చు లేదు, కాయ కష్టము లేదు, లేదు చదువు సాధనాది బాధ, మనసొకంతునిచ్చి మరి సాయికడనన్న అందరాని ఫలము పొందుడై అన్నారు స్వామి. అట్లాంటి స్వామి ఆదిలాబాద్ జిల్లాని అనుగ్రహించి మళ్లీ మళ్లీ ఈ పత్యాత్రలతో స్వామి ఆదిలాబాద్ భక్తులపై ఉన్న అనురాగాన్ని మరింత పటిష్టం చేయాలని స్వామి వారిని హృదయపూర్వకంగా కోరుకుంటూ స్వామి చూపిన మార్గం మాకు అదే మేము పట్టుకున్నాం. ఆదిలాబాద్ జిల్లా ముఖ్యంగా పట్టుకునేది స్వామి చూపిన మార్గం. ఆ మార్గంలో స్వామి చేసేటువంటి ప్రతి పని మానవోద్ధరణకని తెలియడం కూడా మాకు ఇన్నాళ్ళు పట్టింది. స్వామి చేస్తున్న ప్రతి పని మానవోద్ధరణకే, అందులో మనందరం భాగస్వామి వహించాలి అన్నదే సంస్థ యొక్క భాగమైనది. సత్యసాయి సేవా సంస్థ యొక్క లక్ష్యం ఏమిటంటే అది క్షుణ్ణంగా స్వామి ఎన్నో మర్మాలు అందులో పెట్టారు. ఆ మర్మాలన్నీ మనకు తెలియకపోయినా భక్తి కర్మ జ్ఞాన మార్గాల సమ్మిళిత స్వరూపమే సత్యసాయి సేవా సంస్థల యొక్క స్వరూపము. ఆ రకంగా అందులో ప్రవేశించి స్వామి చెప్పిన మార్గం ముఖ్యంగా సేవ, ఈ సేవలో ప్రవేశించి చిన్న చిన్న కార్యక్రమాలతో ఈ గ్రామస్తులందరూ కూడా స్వామి మార్గంలో వెళ్తున్నారు. ఆ రకంగా ఈరోజు 2300 మంది మేమేదో ప్రయాసపడి తీసుకొచ్చామని అనుకోవచ్చు, కానీ భగవంతుడు ముందర ఉండి ఎవరిని రప్పించుకోవాలో వాళ్లే వచ్చారు ఇక్కడికి. వచ్చి ఆనందంతో స్వామివారిని కొలుచుకుంటున్నారు. ఈ సందర్భంలో స్వామి ఆదేశ స్వామి యొక్క ప్రేరణతో సత్యసాయి సేవా సంస్థ అనేది ఒక చక్కటి వేదిక. ఇది సామాజిక సేవా సాధన కొరకు స్వామి తన భక్తుల కొరకు ప్రేమతో ఏర్పరిచిన ఒక చక్కటి సాధన వేదికే సత్యసాయి సేవా సంస్థ. ఇందులో భాగంగా వీటి మర్మాలను ఏ రకంగా ఉంటాయి, ఇందులో ప్రవేశిస్తే ఏ రకమైన మార్గంలో మనం తీసుకుని పోబడతాము అన్నది ఒక ప్రయత్నపూర్వకంగా సేవా పథం అనే ఒక చిన్న నాటికను తయారు చేసుకుని స్వామివారి పాదాల చెంత సమర్పించుకుంటున్నాం. స్వామి స్వామివారు స్వీకరించి అనుగ్రహించే ప్రార్థన. సాయి అను రెండు అక్షరముల పలుకు దివ్య జీవితానికి పలకరింపు. సాయి అన్న రెండు అక్షరముల పిలుపు జీవిత లక్ష్యానికి మేలు కొలుపు. సాయి అన్న రెండు అక్షరముల తలుపు సకల సాధనల మేళవింపు. సాయి అన్న రెండు అక్షరములే నా ఇలవేలుపు. శ్రీ సత్యసాయి అన్న అక్షరములే నా ఇలవేలుపు. జై సాయిరాం.
ఆహా, స్వర్గం ఎంత బాగుందండి. కాసు ఖర్చు లేదు, సకల సదుపాయాలు, భోగభాగ్యాలు, పంచభక్ష పరమాన్నాలు.
అవునవును, బ్రతికినన్ని నాళ్ళు మంచి పనులు చేసినందుకే ఈ అర్హత సంపాదించుకున్నాము. చనిపోయి శరీరం పోయిందన్న బాధ తప్ప ఇక ఎలాంటి బాధ లేదు.
బాగా చెప్పారు. అసలు స్వర్గంలో ఎలాంటి యుద్ధాలు లేవు, కాలుష్యం లేదు, భయం లేదు, రోగం లేదు. ఇంత మంచి లోకం ఉందని ముందే తెలిస్తే నేను మాత్రం ముందే చనిపోయేవాడిని.
నా ఉద్దేశంలో దీనంతటికీ కారణం దేవేంద్రుని పరిపాలనా దక్షతని. ఎంత న్యాయంగా, ధర్మబద్ధంగా పరిపాలన చేస్తే తప్ప ఇంత మంచి సమాజం ఏర్పాటు కాగలుగుతుంది.
నారాయణ నారాయణ, ఏం ధర్మమో ఏం పరిపాలనో. నారాయణ నారాయణ.
నమస్కారం దేవర్షి గారు.
మీ నమస్కారాలు అటుంచండి. మీరు వట్టి అమాయకులు నాయనలారా.
ఎందుకలా అంటున్నారు మహర్షి? భూలోకంలో నన్ను గొప్ప జ్ఞానయోగి అని, ఆయన గొప్ప భక్తియోగి అని, ఈయన పేరుగాంచిన కర్మయోగి అని అందరూ పొగిడితే మీరు మాత్రం మమ్మల్ని ఇలా.
ఏదో ధర్మం న్యాయమున్న పాలన అంటున్నారు కదా, అది విని ఇలా అనిపిస్తుంది.
అవును దేవర్షి, మా ఉద్దేశంలో స్వర్గంలో చక్కని పాలన జరుగుతుందని అనుకుంటున్నాము.
అది ఒకప్పటి మాట నాయన, ఇప్పుడు స్వర్గంలో కలిప్రభావం కనబడుతుంది.
స్వర్గంలో కలిప్రభావమా? అదెలా సాధ్యం మహర్షి?
కలిపురుషుడుంటే బాధలుండాలి, బాధితులుండాలి, అవేవీ ఇక్కడ కనబడట్లేదు కదా మహర్షి.
తన ముఖం మీద సున్నం తనకే కనబడదు అన్నట్లు మీ విషయం మీకే తెలియట్లేదు. ఇంతకీ ఆ బాధితులు ఎవరో కాదు నాయన, అది మీరే.
మేమా?
అవును నాయనలారా, భూలోకం నుండి మీరు కొద్ది రోజుల క్రిందటే వచ్చారని, స్వర్గంలోని నియమ నిబంధనలు మీకు అంతగా తెలియవని, దేవేంద్రుడు ఆయన మంత్రివర్యులు మిమ్మల్ని బాగా మోసం చేస్తున్నారు.
ఏమో మహర్షి, మిమ్మల్ని అందరూ కలహప్రియుడు అంటారు. వారికి వీరికి పోట్లాటలు పెట్టించి మీరు మాత్రం చల్లగా తప్పుకుంటారు.
సరేలేన ఆయన, మీ వంటి గొప్ప వారికి స్వర్గంలో తగిన గౌరవం ఇవ్వకపోతే ఏదో బాధ పంచుకుందామని వచ్చానే గాని కలహాలు పెడదామని కాదు నాయన. అయినా నేను పెట్టిన కలహాలు ఏ ఒక్కటైనా ఫలితం లేకుండా పోయిందా? రావణుడికి శనిశాపం తగిలి నాశనమయ్యాడు, హిరణ్య కశ్యపునికి ప్రహ్లాదుడు పుట్టి నరకం అనుభవించాడు. ప్రతిదానికి ఓ అర్థం పరమార్థం లేకపోలేదు నాయన. మరి నేను వెళ్ళి వస్తాను, మీరు మీ దేవేంద్రుణ్ణి పొగుడుకోండి.
అయ్యో అయ్యో మహర్షి, అలా వెళ్ళిపోతున్నానంటారేంటి? ఆయన మాటలు పట్టించుకోకండి. ఇంతకీ దేవేంద్రుడు మమ్మల్ని ఏ విధంగా మోసం చేస్తున్నాడో చెప్పనేలేదు.
చెప్పడానికేముంది నాయన, అంతా కళ్ళ ముందు కనబడుతూనే ఉంది. మీరేమో గొప్ప మహనీయులు, కర్మ భక్తి జ్ఞాన యోగ ధురంధరులు. మీకు గుర్తులేదా, భూలోకంలో మీరు ఎన్ని టీవీ ఛానళ్లలో మాట్లాడారు, ఎన్ని సభలు జయించారు, ఎంతమంది ప్రశంసలు అందుకున్నారు.
అందుకే కదా మహర్షి ఇప్పుడు స్వర్గంలో ఉన్నాం.
అయినా ఏమి లాభం? మీ వంటి మహనీయులు స్వర్గంలో జీవించే గౌరవప్రదమైన మహేంద్ర భవంతిలో నిన్ననే ఓ కొత్త జీవి ప్రవేశించాడు. ఆయన కట్టు బొట్టు వదిలేయండి, కనీసం భాషైనా బాగాలేదు. నారాయణ నారాయణ, ఇక పద్ధతులంటారా, అంతకన్నా బాగాలేదు. అలాంటి ఒక సామాన్యుడు మీతో సరి సమానంగా గౌరవ మర్యాదలు అందుకుంటున్నాడు. స్వర్గవాసులంతా మిమ్మల్ని చూసి నవ్వుతున్నారు నాయన.
అవునవును, నిన్న సాయంత్రం నేను కూడా ఆయన్ని చూశాను. అప్పుడే అనుమానం వచ్చింది, కాని స్వర్గంలో తప్పు జరుగుతుందా అని ఆలోచించి వదిలేశాను.
ఏ, ఎందుకు జరగదు నాయన? ఈ దేవేంద్రుని గురించి మీ వంటి వారికి తెలియంది కాదు. నేను వారిని వీరిని అడిగాను, అప్పుడు నిజం బయటకొచ్చింది.
మహర్షి, ఏమిటా నిజం?
ఆ జీవి చిత్రగుప్తుని రికమెండేషన్ లెటర్ తో స్వర్గంలోకి ప్రవేశించాడట, అందుకే ఈ ప్రత్యేక ఏర్పాట్లట.
స్వర్గంలో కూడా రికమెండేషన్ లెటరా? వింటేనే చాలా బాధగా ఉంది.
అందుకే స్వర్గంలో కలి ప్రవేశించాడన్నాను.
ఇంత చదువు చదివి ఏమి లాభం? ఆ జీవిలాగా రికమెండేషన్ లెటర్ తెచ్చుకునే తెలివే లేదు. ఆహా స్వర్గం, ఓహో స్వర్గమని పొంగిపోతున్న అమాయకులు మీరు.
మేము అంత అమాయకులమేమి కాదు మహర్షి. ఈ తప్పును ఏ విధంగా సరిదిద్దుకోవాలో మాకు బాగా తెలుసు.
భూలోకంలో లాగా ఇప్పటి వరకు స్వర్గంలో రికమెండేషన్ లాంటివి లేవు. అలాగని చెప్పి మీరు కూడా ఇప్పటి వరకు లేని నిరాహార దీక్షల వంటి కొత్త రకాల నిరసనలకు మాత్రం పూనుకోకండి సుమా.
మంచి ఉపాయమిచ్చారు మహర్షి. దేవేంద్రుడు తన తప్పుని సరిదిద్దుకునేదాకా మేము నిరాహార దీక్ష చేస్తాం.
మీరు చేస్తానంటే వద్దన్నానికి నేనెవరిని నాయన. ఈ స్వర్గం మీది, ఆ దేవేంద్రుడు మీవాడు. మీకు మీకు మధ్య ఎన్నో కలహాలు, ఎన్నో స్నేహాలు ఉంటాయి. మధ్యలో నేనెవరిని, వచ్చి పోయే త్రిలోక సంచారిణి. నారాయణ నారాయణ, ఇక నేను బయలుదేరుతాను.
మంత్రివర్య, ఏమిటి విపత్తు? సుఖశాంతులతో పరిపాలన సాగే ఈ స్వర్గంలో ఇలాంటి అనిశ్చితి ఏమిటి?
దేవేంద్ర, ఇది మా ఊహకు కూడా అందుటలేదు. ఆ ముగ్గురి జీవుల వాదనలు సరిగ్గా ఉన్నాయి. వారు చెబుతున్నదంతా స్వర్గ నియమాల కట్టుబడే ఉంది.
స్వర్గం నియమాలకు కట్టుబడి ఉంటే మరి ఈ నిరాహార దీక్ష ఎందుకు మంత్రివర్య? అయినా ఎంతో గొప్పవారు జీవించే భవంతిలో ఓ సామాన్యుణ్ణి ఎందుకు చేర్చారు?
ప్రభు, ఆ జీవి జీవితాన్ని చిత్రగుప్తుడు కూలంకుషంగా పరిశీలించిన తరువాతనే మహేంద్ర భవంతిలో బస చేయాలని సిఫార్సు చేశారు. స్వర్గం నియమం ప్రకారం చిత్రగుప్తుని తీర్పు మీదనే మేము నడుచుకున్నాము.
అంటే తప్పు మన దగ్గర జరగలేదన్నమాట. ఇంతకీ ఆ జీవిని మీరు కలిశారా?
కలిశాం ప్రభు. ఆ ముగ్గురు జీవులు చెబుతున్నట్టే ఆ జీవికి మహేంద్ర భవంతిలో ఉండేటువంటి అర్హత లేదని మాకు అనిపిస్తోంది.
అయితే ఆ జీవిని పిలిపించండి, మేము స్వయంగా పరీక్షిస్తాం.
నమస్తే సార్.
నమస్కారం. నమస్కారం.
నమస్తే. బాగున్నారా సార్? అయ్యో తప్పండి సార్, తప్పండి తప్పండి.
మీరు బ్రతికున్నప్పుడు మీ పేరు?
అంజయ సార్.
మీరు చేపట్టిన వృత్తి?
నేను రైతుని సార్. దోసకాయలు, టమాటాలు, పొట్లకాయలు, పుట్నాలు పండించడని సార్.
మీరు నిత్యం పఠించిన గ్రంథం?
ఓ చిన్న బుక్కు సార్, గింతంతుండే. మా సారోలు ఇచ్చిండ్రు. పేరు గుర్తుకొస్తలేదు గాని ఇక టైం ఉంటే ఆ బుక్కు ఈ బుక్కు చదివేటోని సార్.
మీరు సుమారు ఎన్ని యజ్ఞాలు యాగాలు నిర్వహించారు?
నాకు పైసలు ఎక్కడుండే సార్, యాగాలు చేయాలంటే మస్తు పైసలు అవుతాయి.
సరే, నవవిధ భక్తి మార్గాలలో మీరు పాటించిన భక్తిభావమేది?
అంటే ఏంది సార్?
అంటే నువ్వు జ్ఞానయోగివా, కర్మయోగివా, భక్తియోగివా అని.
నాకు యోగం అంటే ఏందో తెలియదు గాని రోగం వస్తుండే సార్, బాగా దగ్గొచ్చేది సార్.
అథాతో బ్రహ్మ జిజ్ఞాసు. ఈ సూత్రానికి అర్థం చెప్పు.
ఇగో సార్, ఏమనుకోకు, నిన్నీ అందరు క్వశ్చన్లు అడుగుడే అడుగుడు. ఏం సర్గం సార్ ఇది? క్వశ్చన్లు అడిగి అడిగి నరకం చూపిస్తుండు. నిన్న ఆ ముగ్గురు సారు, ఇవాళ ఈ సారు, ఇప్పుడేమో నువ్వు. అవ్వా, మానం బేజారైతాం సార్. చెప్పి చెప్పి. ఓ మంత్రి సారు, ఓ నిమ్మరసం తెప్పి, గా పెద్ద సారు కూడా తెప్పి, తాగినాక మాట్లాడుకుందాం సార్.
మంత్రివర్య, సరే సరే, నువ్వు వెళ్ళొచ్చు. బయట పనివారుంటారు, వారిని అడుగు, నీకు కావలసిందల్లా ఇస్తా.
పోయొత్త సార్, పోయొత్త.
మంత్రివర్య, చిత్రగుప్తుడు ఇంత తప్పిదం చేస్తాడని నేను ఏనాడు ఊహించలేదు.
నారాయణ నారాయణ, నేను ఏనాడు ఊహించలేదు దేవేంద్ర.
నారదమునీంద్ర, ప్రణామాలు.
స్వర్గంలో మొట్టమొదటిసారి నిరాహార దీక్ష చేస్తున్నారని విని చూసిపోదామని వచ్చాను దేవేంద్ర.
నిరాహార దీక్ష చేయమని సలహా ఇచ్చింది మీరేనని మా నిఘావర్గాలు చెబుతున్నాయి మహర్షి.
నారాయణ నారాయణ, పులిని తర్మలేని మేక పిల్లిని తర్మిందట.
అంటే ఏమిటి మీ ఉద్దేశం మహర్షి?
ఆ యముణ్ణి చిత్రగుప్తుణ్ణి తప్పెందుకు చేశారని అడిగే ధైర్యం లేక సన్యాసినైన నన్ను పట్టుకొని అవమాన పెట్టడం బాగుందా అని అర్థం దేవేంద్ర.
ధైర్యం లేక కాదు మహర్షి, స్వర్గలోకం యమలోకం గొడవ పడితే దేవతల పరువు పోతుందని ఈ శాంతం.
ఎగరలేని నక్క ద్రాక్ష పుల్లనా అందట.
మహర్షి, మీరు మమ్మల్ని అవమాన పెడుతున్నారు.
లేకపోతే ఏమిటయ్యా, ఓ సామాన్య రైతుని చిత్రగుప్తుడు సిఫార్సు చేయడమేమిటి, దేవేంద్రుడు కళ్ళు మూసుకుని దానిని పాటించడమేమిటి, స్వర్గంలో మొదటిసారి నిరాహార దీక్షలేమిటి, నిజం చెప్తామని వస్తే నన్ను నిందించడమేమిటి? ఆ యమధర్మరాజు చిత్రగుప్తుని సంగతి నీ వంటి వారికి తెలియంది కాదు. వెళ్లి వారి నిలది, అవసరమైతే నేను వస్తాను.
బాగుంది మహర్షి, స్వర్గంలో ముసలం పెట్టిందే కాక చివరకు యమలోకానికి స్వర్గానికి గొడవ కూడా పెడుతున్నారన్నమాట.
నీ ఇష్టం దేవేంద్ర, అసలే త్రిలోక సంచారిణి. అప్పుడో ఇప్పుడో బ్రహ్మలోకం పోక మానను, పితృవర్యులు బ్రహ్మదేవులు స్వర్గం గురించి అడగక మానరు.
మీరు ఉన్నదానికి కొంత చర్చి చెప్పక మానరు. ఈ సిఫార్సులు నిరాహార దీక్షలు బ్రహ్మదేవుడు వింటే
గోవింద గోవింద.
సరే, మీరన్నట్టు యమలోకానికి ఇప్పుడే బయలుదేరి ఆ యమధర్మరాజుని చిత్రగుప్తిని నిలదీద్దాం పదండి.
ఇది బాగుంది, పద దేవేంద్ర.
నిద్ర లేచిన దాది నిద్ర పోయడు దాకా. నిద్ర లేచిన దాది నిద్ర పోయడు దాకా. ఆస్తికై కుస్తీలు వేస్తారయ, ఆస్తికై కుస్తీలు వేస్తారయ. కొరకునై లోపాయి కారిగా అడ్డమైన గడ్డి తింటారయా. రూపాయి కొరకునై లోపాయి కారిగా అడ్డమైన గడ్డి తింటారయా. ధనము కోసము దైవ ధ్యానాలు బోనాలు కోసము దైవ ధ్యానాలు బోనాలు. కోటి పన్నాగములు పన్నేరయ, కోటి పన్నాగములు పన్నేరయ. నిద్ర లేచిన దాది నిద్ర పోయడు దాక. ఆస్తికై కుస్తీలు వేస్తారయ, ఆస్తికై కుస్తీలు వేస్తారయ. రంగలింగాయంచు దొంగ మృక్కులు మృక్కి పంగనామం ప్రజకు పెడతారయా. రంగలింగాయంచు దొంగ మృక్కులు మృక్కి పంగనామం ప్రజకు పెడతారయా. ఇతరులెరుగకయున్న ఈశ్వరుండెరుగడా, ఎరుగకయున్న ఈశ్వరుండెరుగడ. తగిన ఫలములు అనుభవిస్తారయ, తగిన ఫలములు అనుభవిస్తారయ. నిద్ర లేచిన దాది నిద్ర పోయడు దాక. ఆస్తికై కుస్తీలు వేస్తారయ, ఆస్తికై కుస్తీలు వేస్తారయా.
చాలా బాగుంది చిత్రగుప్త. భూలోకంలో మానవులు డబ్బు కొరకై చేసే మోసాలు, పన్నే పన్నాగాలు.
నారాయణ నారాయణ, మోసాలు పన్నాగాలు భూలోకంలోనే కాదు, ఇవి స్వర్గంలో కూడా జరుగుతున్నాయి యమధర్మరాజా.
ఆహా మహర్షి నమస్కారాలు. ఓ దేవేంద్ర ప్రణామాలు. రండి రండి. ఏమిటి మహర్షి, ఏదో మోసం అంటున్నారు?
ఏం చెప్పమంటావు యమధర్మరాజా, మీరు మీ సేవకుడు ఇద్దరూ కలిసి చేసిన మోసం స్వర్గాన్ని అతలాకుతలం చేస్తుంది. దీన్ని గురించి మిమ్మల్ని నిలదీస్తానని దేవేంద్రుడు ఆగ్రహంతో వస్తే ఏదో మాట సహాయం చేద్దామని వెంట వచ్చాను.
మేము మేము మోసం చేయడమా? ఏమిటి దేవేంద్ర
చెప్పు దేవేంద్ర. యముడు చిత్రగుప్తుడు ఉద్దేశపూర్వకంగానే మోసం చేస్తూ స్వర్గంలో అనిశ్చితి తెస్తున్నారన్న మీ నిఘా వర్గాల మాట చెప్పు.
మేము మోసం చేయడమా? ధర్మ పరిరక్షణ ధురంధరుండ చండతర దండధర బాహుమండిత విగ్రహుండ నిఖిల చరాచర జీవ ప్రాణి నిర్మూలన నియముండ మార్తాండ తనుజుండ చండ ప్రచండ పాషాండ ప్రకాయుండ కాలపాశ ధరుండ యముండ.
ఏమి ఏమేమి ఆ ఉన్మత్త ప్రలాపం? క్షీరావారాసి చందరాకర సుధాకర సురవంశ సముత్పన్న మహోత్తమ ధర్మ పరిపాలిత స్వర్గ సామ్రాజ్య జేయుండ నిజ భుజ వీర్య ప్రకంపిత చతుర్దశ భూర సూరవరేణ్యులకు అష్ట దిక్పాలక అధినాయకుండ మహావిష్ణు భక్తాగ్రగణ్య మాందాత శత్రుప్రాప్త వజ్రాయుధ ధరుండ హిమగిరి సమాకర ఘోర చతుర్ద్విజ భీకర సంలాపన ఐరావత అధిరోహితుండ దేవేంద్రుండ.
శాంతించండి శాంతించండి, ముందు సమస్యను పరిష్కరించుకోండి, ఆ తరువాత తీరికగా మీరిద్దరూ పోటీ పడవచ్చు.
మహర్షి ఇంతకు సమస్య ఏమిటో చెప్పండి.
అసలు సమస్య ఏమిటంటే మీ చిత్రగుప్తుడు ఓ జీవిని మహేంద్ర భవంతిలో ఉండవలసిందిగా సిఫార్సు చేశాడు. అయితే ఆ జీవికి అంత మర్యాదలు అందుకునే అర్హత లేదని భవంతిలో ఉంటున్న ముగ్గురు నిరాహార దీక్ష చేపట్టారు. ఆ జీవిని దేవేంద్రుడు కూడా స్వయంగా పరీక్షించాడు.
చిత్రగుప్త ఏమిటిది?
ప్రభు పొరపాటు జరిగే ఆస్కారమే లేదు. మునివర్య అంత అనుమానమే ఉంటే ఆ జీవిని అందరి సమక్షంలో మీరే పరీక్షించండి.
బాగా చెప్పావు చిత్రగుప్త, నువ్వేమంటావు దేవేంద్ర?
మాకు సమ్మతమే.
ఇక ఆలస్యం ఎందుకు? ఆ ముగ్గురిని ఆ రైతుని ఇప్పుడే ప్రవేశపెట్టండి.
నమస్తే సార్. నమస్తే సార్ దండలయ్య గారు. అన్న నమస్తేనే, బాగున్నారా అని.
నారాయణ నారాయణ. నాయన మీరు భూలోకంలో ఏనాడు మరవకుండా చేసిన పనులేమిటో చెప్పగలరా?
దేవేంద్ర యమధర్మరాజా, నేను బ్రహ్మ ముహూర్తమందు నిద్రలేచి ప్రాణాపాన యోగనిష్టలు ఆచరించి ధ్యానం చేసేవాడను. క్రమం తప్పక అనుదినం పూజలు సలిపేవాడిని.
మరి నువ్వేం చేసేవాడివి నాయన?
ఇగో సారు, పొద్దున్న లేవగానే స్వామికి ఇది నీకే అర్పణమని మొక్కిటోని, దినమంతా ఏ పని చేసినా ఇది స్వామికి ప్రసాదం పెడుతున్నా అని చేసేటోని.
నా పిల్లలకును ఆచమనియమ సూత్రాలు నేర్పించి వారిని వేదము పఠింపజేసేవాడను.
మా సమితల బాలవిగా చెప్తారు, నేను నా పిల్లగాళ్లను దానికి పంపించినా.
నేను ప్రతి వారమందు వందల మందితో భక్తి సమావేశాలు నిర్వహించేవాడిని.
చిట్టా ప్రకారం ఈ జీవి నియమానుసారం తన కుటుంబంతో భగవంతుని నామస్మరణ చేసేవాడు.
నేను సంఘసేవ చేసేవాడిని.
ఈ జీవి కూడా ఆర్తులకు దీనులకు తన శక్తి సరిపడు సేవలందించాడు.
నేను భక్తి ప్రపన్నుల సమావేశాలను నిర్వహించాను.
ఈ జీవి భగవంతుని గూర్చి జరుగు ఉపన్యాసాలందు పాల్గొనేవాడు.
నేను వేద శాస్త్ర పురాణాలను నిత్యము పఠించేవాడను.
ఇతడు వాటి సారమగు భగవంతుని సూచనలన్నీ పాటించేవాడు.
నేను నా స్వలాభానికి కాక పరుల కొరకు డబ్బులు వెచ్చించి సేవలందించాను.
ఇతడు తన కోరికలను అదుపులో పెట్టుకుని అందువలన మిగులు కాలమును శ్రమను డబ్బును ఇతరుల సేవకై వెచ్చించేవాడు.
నారాయణ నారాయణ, సరిగ్గా సరిపోయింది.
అంటే ఈ ముగ్గురు చేసిన పనులన్నీ ఆయన ఒక్కడే చేశాడా? ఎంత ఆశ్చర్యం, ఎంత అమోఘం! ఎంత గొప్ప గురువు దగ్గర అభ్యాసం పొందాడో ఏమో.
ఆయనకు ఏ గురువు లేరు దేవేంద్ర.
ఏ గురువు లేకుండానే నిత్యం ధ్యానము ప్రార్థన చేయుట, కుటుంబంతో కలిసి వారానికి ఒకసారి భగవంతుని నామస్మరణ చేయుట, పిల్లలను ఆధ్యాత్మిక చింతనాశక్తులను చేయుట, ఆధ్యాత్మిక కార్యక్రమమందు నెలకి ఒక్కసారైనా పాల్గొనుట, సమాజ సేవ చేయుట, ఆధ్యాత్మిక గ్రంథపఠనము చేయుట, మృదువుగా మాట్లాడుట, పరదూషణ సల్పకుండుట, కోర్కెలను అదుపులో ఉంచుకొనుట. ఆహా, పరమాద్భుతం కాదా ఇది?
ఇంత గొప్ప సూత్రాలను పాటించుట వెనుక ఏదో ఒక కిటుకు ఉండనే ఉంటుంది.
ఏ కిటుకు లేదేం లేదు సారు, ఇవి మన స్వామి సంస్థల నవసూత్రాలుగా సార్.
స్వామి సంస్థలంటే బాబావారు స్థాపించిన సత్యసాయి సంస్థలంటున్నావా?
బాబాగారు కాదు నాయన, భగవానుడు స్వయంగా స్థాపించి ఆధ్యాత్మిక మహోన్నత విప్లవాన్ని తెస్తున్న సత్యసాయి సేవా సంస్థలు.
ఇది సనాతన భవ్య పదము విస్తరింప జగతి ఆత్మ విధిన చెలగుననగా, ఇది సర్వమత భావ కథనమేకమ్ముగా సత్య ధర్మ శాంతి చాటుననగా, లోలోని దివ్య సురలోక తేజమును మనసుతో దర్శించు మార్గమనగా, ఏకతా రథముపై లోకే సుగాంచుచు ఆత్మధన్యముగా అలరుటనగా, సాయి దేవుండు స్థాపించేవే ఈ విధులా సేవయనెడి కార్యక్రమ జీవనము, ప్రమదమున రండి జనులార ప్రాజ్ఞులారా శిశిరమున నవ్యవాసం తదిశయనంగా, శిశిరమున నవ్యవాసం తదిశయనంగా.
ఈ పవిత్ర సంస్థల ద్వారా భగవంతుడు మానవాళికి ఇచ్చిన నవవేద మంత్రాలు ఈ నవసూత్రాలు. నిత్య జపం, ప్రార్థన, మృదుభాషణ చేయుచు, పరదూషణ చేయకుండట వలన వ్యక్తి వికసిస్తాడు. కుటుంబ సభ్యులంతా కలిసి ప్రార్థన, పిల్లలకు ఆధ్యాత్మిక చింతన, కోరికలపై అదుపుతో మంచి కుటుంబం ఏర్పడుతుంది. సంఘసేవ, ఆధ్యాత్మిక సమావేశాలు శాంతివంతమైన సమాజాన్ని ఏర్పరుస్తాయి. ఈ నవసూత్రాలు నవ వ్యష్టిని, సమిష్టిని, సృష్టిని తయారు చేసే కలియుగ నవవిధ భక్తి మార్గాలు.
అంతేకాదు చిత్రగుప్త, ప్రతి జీవి 5 రుణాల వలన నరకానికి వస్తాడు. ఈ నవసూత్రాలు ఈ 5 రుణాలను తీర్చివేయు మహామంత్రాలు. దైవ పూజ వలన దైవరుణం, ఆధ్యాత్మిక గ్రంథపఠనం వలన ఋషిరుణం, పిల్లలను ఆధ్యాత్మిక చింతనాసక్తులను చేయటం వలన పితృరుణము, సంఘసేవ వలన సమాజరుణం మరియు భూతరుణము తొలగిపోతాయి. ఈ నవసూత్రాలను పాటించిన మానవుడు నరకానికి వచ్చే అవకాశమే లేదు.
మరి ఈ కర్మ భక్తి జ్ఞాన మార్గాల సంగతి ఏమిటి యమధర్మరాజా?
అవి కూడా ఈ సంస్థ పనితీరులో అంతర్లీనమైనాయి, మీరే వినండి. నాయన, సాయి సంస్థలలో 3 విభాగాలుంటాయంటారు కదా, అవేమిటి?
సేవా వింగ్ ఫస్ట్ సార్.
సేవ అదే కర్మ మార్గం.
ఇగో సారు, సేవ అంటే స్వామి ఏం చెప్పారు అనుకున్నారు? ఇప్పుడు మన చిటికి నేలు ఉంటది, దీనికి దెబ్బ తాకుతుంది. దెబ్బ తాకితే కళ్ళ పొంట పటపట నీళ్లు గారై. గట్లనే నేనున్నా, ఒక ఆయన ఉన్నాడు. ఆయనకు బాధ కలిగితే నాకేందని అనుకుంటానా? కన్ను ఏలిని చూసి అనుకుంటాది. గట్లనే గాయనకు బాధ కలిగిందని నా బాధ అనుకుని ఆ బాధ తగ్గియడానికి మనం చేయాలి. మళ్ళా మనం చేస్తానమని చేయొద్దు సారు, దేవుడు చేస్తాడని చేయాలి.
పరమాత్మ ప్రేమను ధరణిలో జనులకు ప్రవహింపజేయుటే పరమ భక్తి, ప్రతి మానవుండును బ్రతికి తానుండుట స్వార్థంబునకు కాదు సంఘ సేవ చేయుటకే. అన్న శ్రేష్ఠ భావంబుతో మెలగు చుండినప్పుడు మేలు కలుగు. మరచియు తనను తాను మానవ సేవకు అంకితమొసగుటే ఆత్మతృప్తి. నిష్కళంకపు ప్రేమను నిలిపి హృదిని సకల జీవులకు ప్రకృతి సలుపకున్నా పుట్టి ఫలమేమి నరుడిగా పుడమియల్దు. ఇంతకన్న నువ్వేరెద్ది ఎరుక పరతు ఇంతకన్నను వేరెద్ది ఎరుక పరతు.
భజన వాడటోలది ఇంకో వింగు సార్.
భజన అదే భక్తి మార్గం. భగవంతుని నామస్మరణ సర్వవేళలా చేయవచ్చని భగవానుడు చెప్తాడు.
నడుస్తున్నా భగవంతుని నామస్మరణయే, తింటున్నా భగవంతుని నామస్మరణయే, కూర్చున్నా భగవంతుని నామస్మరణయే, తుమ్ముతున్నా భగవంతుని నామస్మరణయే, అదే భజన, అదే భక్తి మార్గం.
ఇక వేదం శాస్త్రం పురాణం మనమేందని చెప్పేదే థర్డ్ వింగ్ సార్.
అదే జ్ఞాన మార్గం.
ఆ సాయి భగవానుడు అమూల్య ఆధ్యాత్మిక జ్ఞాన సంపదను సులువైన రీతిలో మానవాళికి అందించారు. దీనిని శ్రద్ధతో పఠిస్తే అన్ని వేదశాస్త్రాలు పఠించినట్టే.
గ్రంథములన్నీయుగావించి చూచిన సత్యసాయి పలుకు సత్యవాక్కు. వేదములన్నీయు వెదకి చూచిన గాని సత్యసాయి పలుకు సత్యవాక్కు. శాస్త్రములన్నీయు చదివి చూచిన గాని సత్యసాయి పలుకు సత్యవాక్కు. గాయత్రి మంత్రంబు ఘనముగా చెప్పిన సత్యసాయి పలుకు సత్యవాక్కు. ధర్మశాస్త్రములను తరచి తరచి చూడ సత్యసాయి పలుకు సత్యవాక్కు. స్తోత్ర పాఠములను శోధించి చూడగ సత్యసాయి పలుకు సత్యవాక్కు.
ఆనాడు గీతలో కర్మ భక్తి జ్ఞాన మార్గాలను ఉపదేశించి నేడు ఈ సంస్థలను స్థాపించి వాటి ద్వారా మానవులను ఈ మూడు మార్గాల యందు ఆ భగవానుడే నడిపిస్తుంటే ఇక ఏ గొడవ లేదు.
అంతేకాదు ప్రభు, ఈ జీవి సాక్షాత్తు భగవానుడే అవతరించిన పుట్టపర్తి పుణ్యక్షేత్రమందు 10 దినముల పాటు నిస్వార్థ సేవ చేసేవాడు.
అరే పుట్టపర్తిలా 10 రోజులు సేవ చేస్తోని సార్, మర్చిపోయినా?
ఈ విషయాన్నే సరిగ్గా అర్థం చేసుకోవాలి నాయన. నువ్వు వెళ్ళింది స్వామి కోసం కాదు, సకల చరాచర సృష్టిని నడిపించే భగవంతునికి తన ఆశ్రమమును నడిపించుకుంటా పెద్ద పని కాదు. అపార కృపతో ఆ భగవానుడు ఈ యుగానికి అనుగుణంగా అతి సులువుగా నీ ముక్తి సాఫల్యానికై ఏర్పరిచిన విధానమది. దేవేంద్ర, ముక్తిని పొందుటకు అవసరమగు 10 సూత్రాలను ఎంతో తపస్సు చేసి శ్రమించి బుద్ధ భగవానుడు కనుగొన్నాడు కదా, ఏది ఆ 10 సూత్రాలను ఒకసారి వివరించు.
తప్పక మహర్షి. మొదటిది నిష్కామ, అంటే ఇంటిని కుటుంబాన్ని వదిలి భగవంతుని కొరకై తన శక్తి మేరకు కొన్ని దినాలైనా శ్రమించుట.
అవు సారు, 10 రోజులు ఇండ్లను పిల్లగాళ్లను వదిలేసి పుట్టపర్తిలా ఉండండి సార్.
రెండవది శీలం,
కొన్ని దినముల పాటు పుణ్య ఆశ్రమ పరిసరాల్లో ఉంటూ నిస్వార్థ సేవ అందించి ఇతడు మంచి గుణములు పెంపొందించుకున్నాడని చిట్టా చెబుతోంది.
మూడవది వీర్యం, అంటే శ్రమ.
ఆ శ్రమనే నిస్వార్థ సేవ.
నాల్గవది అనుభవించి నేర్చుకున్న జ్ఞానం. ఐదవది సహనం. ఆరవది సత్యం. ఏడవది దృఢ సంకల్పం. 8వది నిస్వార్థ ప్రేమ, 9వది సమత్వం, ఇక 10వది దానం.
ఈ లక్షణాలన్నింటినీ ఆ 10 దినముల సేవ ద్వారా నీవు నేర్చి ఎంతో కష్టమైన ముక్తిని పొందే అర్హతను నీవు సంపాదించుకున్నావు.
అవ్వల్లా, గిల్ల గింతున్నదని నాకు ఎరకనేలే సారు.
నీకే కాదు, ఇంత చదువు చదివిన జ్ఞానభక్తి కర్మయోగులమైన మాకే తెలియలేదు.
అదే ప్రారంభం మానవ, అదే కర్మ. సాయి సంస్థల యందు సభ్యత్వం కేవలం భగవంతుని అనుగ్రహం సంకల్పం వల్లనే జరుగుతుంది. ఈ ఆశీర్వాదం అందరికీ దొరకదు, దొరికితే వదులుకోరాదు.
అవును యమధర్మరాజా, కులమతాలకు అతీతంగా ప్రేమనే పెట్టుబడిగా భగవంతుడు మానవులకు ప్రేమతో అందించిన ఉపదేశం అతి సులువైన ఆధ్యాత్మిక సాధనం. నేడు ఈ సంస్థలు 198 దేశాలలో విరాజిల్లుతుంటే వీటిలో పాలు పంచుకోవాలని స్వర్గవాసులమైన మేమూ తపిస్తున్నాం. కాని మాకు ఆ అదృష్టం లేదు. మీది ఎంత భాగ్యమో కదా మానవ.
ఈ సకల చరాచర సృష్టిని సృష్టించి నడిపించి లయించే భగవంతునికి నీ వల్ల ఎలాంటి అవసరమూ ఉండదు. అయినా అపారమైన కరుణతో మానవాళి ముక్తి పదాన నడవాలని సంకల్పించి భగవంతుడు అందించిన మహా ఆశీర్వాదము. సేవ ద్వారా, నామజపం ద్వారా, జ్ఞానసూక్తుల ద్వారా నీలోని రాగద్వేషాలను వీడి నీవే భగవంతుడిగా మారడానికి ఆ భగవంతుడే చెమటోడ్చి వేసిన రాచబాటనాయనా ఇది. ఆయన అపార అనుగ్రహం వల్ల నీవు ఈ రాచబాటపై నడిచావు, నీ జన్మ ధన్యం చేసుకున్నావు.
ఆహా దేవేంద్ర, యమధర్మరాజా ఎంత చక్కగా సెలవిచ్చారు.
సాయి సంస్థయే సాయి స్వరూపం, సత్య సాయి సంస్థయే సాయి స్వరూపం. సనాతన ధర్మ స్థాపన కిది ఆయుధం, సనాతన ధర్మ స్థాపన కిది ఆయుధం. సత్య సాయి సంస్థయే సాయి స్వరూపం, సత్య సాయి సంస్థయే సాయి స్వరూపం. పైసా కాసుతో పని ఏమి లేదు, ఆ
పాలు బిడ్డలు వదలి పోవుటలేదు, గురువు చదువు అక్కరలేదు, గురువు చదువు అక్కరలేదు, కొంచెం నామం కొంచెం సేవ అది ఏ చాలు, కొంచెం నామం కొంచెం సేవ అది ఏ చాలు. సత్య సాయి సంస్థయే సాయి స్వరూపం, సనాతన ధర్మ స్థాపనకిది ఆయుధం. సత్య సాయి సంస్థయే సాయి స్వరూపం. కులధన గర్వాలకు ఆమడ దూరం, జాతి మత భేదాలకు అతీతం, కులధన గర్వాలకు ఆమడ దూరం. సేవా ప్రేమ ఏ వీటి స్వరూపం, సేవా ప్రేమ ఏ వీటి స్వరూపం. చేరితే మన జన్మపు నీతం, ఇందున చేరితే మన జన్మపు నీతం. సత్య సాయి సంస్థయే సాయి స్వరూపం, సత్య సాయి సంస్థయే సాయి స్వరూపం. సనాతన ధర్మ స్థాపనకిది ఆయుధం, సనాతన ధర్మ స్థాపనకిది ఆయుధం. సత్య సాయి సంస్థయే సాయి స్వరూపం, సత్య సాయి సంస్థయే సాయి స్వరూపం.
Oh. మంగళదాయక శుభచరణ
Sai Ram, Sai Ram, Sai Ram, Sai Ram. ಭೂಷಿತಾಂಗ ಸಾಯಿ ಚಂದ್ರಶೇಖರ ಭಸ್ಮಭೂಷಿತಾಂಗ ಸಾಯಿ ಚಂದ್ರಶೇಖರ ಫಲನೇತ್ರ ಶೂಲಧಾರಿ ಸಾಯಿ ಶಂಕರ ನೇತ್ರ ಶೂಲಧಾರಿ ಸಾಯಿ ಶಂಕರ ಭಸ್ಮಭೂಷಿತಾಂಗ ಸಾಯಿ ಚಂದ್ರಶೇಖರ ಕಾಮಗಾನ ಪ್ರಿಯಕರ ಸಾಯಿ ಶಂಕರ ಭಸ್ಮಭೂಷಿತಾಂಗ ಸಾಯಿ ಚಂದ್ರಶೇಖರ ಫಲನೇತ್ರ ಶೂಲಧಾರಿ ಸಾಯಿ ಶಂಕರ ಭಸ್ಮಭೂಷಿತಾಂಗ ಸಾಯಿ ಚಂದ್ರಶೇಖರ ಕಾಮಗಾನ ಪ್ರಿಯಕರ ಸಾಯಿ ಶಂಕರ
ರಾಮ ಹರಿ ಸಾಯಿ ಕೃಷ್ಣ ಹರಿ ಸರ್ವಧರ್ಮ ಪ್ರಿಯ ಸಾಯಿ ಹರಿ ರಾಮ ಹರಿ ಸಾಯಿ ಕೃಷ್ಣ ಹರಿ ಸರ್ವಧರ್ಮ ಪ್ರಿಯ ಸಾಯಿ ಹರಿ ಅಲ್ಲ
కృష్ణ హరే
शांति
नहीं सारी भजन बिना सुख शांति नहीं हरि नाम बिना आनंद नहीं भजन बिना चित शांति नहीं जप जान बिना सम योग नहीं जप जप जान बिना सम योग नहीं दर्श बिना प्रज्ञान नहीं दय धर्म बिना सत्य कर्म नहीं भगवान बिना कोई अपना नहीं
సత్య సాయి మహా
Shanti, shanti, shanti.